The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం ఫిబ్రవరి 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా సమర్పించు భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ఈరోజు కొత్తగా వింటున్న శ్రోతలు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు. వెల్కమ్ టు దిస్ షో. భారతీయత మన బాధ్యత అనే షో వింటూ మీ అమూల్యమైన సలహాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు నన్ను గైడెన్స్ ఇస్తూ, అలాగే మీకు తోచిన సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక నూతనోత్సాహంతో ముందుకు తీసుకెళ్ళటానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరొక్కసారి మైండ్ మీడియా వారికి ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, అలాగే ప్రతి ఒక్కరికి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని మనకి మన కోసం కాకుండా మన సమాజం కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మైండ్ మీడియా వారు సమర్పించేటువంటి ఈ కార్యక్రమం భారతీయత మన బాధ్యతలో దానం దాని విశిష్టత అనే శీర్షిక గురించి మనం చర్చించుకుంటున్నాము. పోయిన వారం పార్ట్ 1 మనం మాట్లాడుకున్నాము, అలాగే ఈ వారం పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమంలో గనక మీరు పాల్పంచుకొని మీ సలహాలు కానీ సజెషన్స్ కానీ, అలాగే మీకు అనిపించింది ఏమన్నా 10 మంది శ్రోతలతో పంచుకోవాలనిపిస్తే గనక మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 484-364-3471. యుఎస్ నంబర్ ఇది 484-364-3471. అలాగే ఇండియా నుంచి కాల్ చేయాలనుకునే వారు కనుక 9885555672 అనే ఇండియా నంబర్ నుంచి ఆయన కాల్ చేయొచ్చు. అలాగే స్కైప్ ద్వారా ఈ కార్యక్రమంలో లైవ్ లో పాల్గొనాలనుకుంటే కనుక mind.media అనే ఐడికి మీరు స్కైప్ ఐడికి కాల్ చేస్తే ఈ షోలో లైవ్ గా పాల్గొనొచ్చు. అలాగే శ్రోతలకి ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే mindmedia.com వెబ్సైట్కి వెళ్ళినా కూడా భారతీయత మన బాధ్యత షో అంతకుముందు జరిగినటువంటి షో ఆర్కైవల్స్ అన్ని ఐటీ టీం వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మీరు గనక ప్రస్తుతం వినలేని పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే కొంతవరకు షో విని దాని తర్వాత వినలేకపోయినా, అంతకుముందు షోస్ ఏం జరిగినాయి అనే ఆసక్తి ఉన్నవారులైనా సరే ఆ mindmedia.com వెళ్ళినట్టయితే కనుక అక్కడ మీకు సెర్చ్ లో కూడా దొరుకుతుంది. భారతీయత మన బాధ్యత అనే ఒక సపరేట్ సెక్షన్ అలొకేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాకా జరిగినటువంటి ఒక 6-7 షోలకి సంబంధించిన ఆడియో ఉంది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మైండ్ మీడియా వారికి. యూట్యూబ్ వెళ్ళినా కూడా మీరు మైండ్ మీడియాలో MYIND మై ఇండియా అనే భారతీయత అనే భారతీయత వాయిస్ ఆఫ్ ఇండియా అనేది ఈ కార్యక్రమం ఈ మైండ్ మీడియా వారి స్లోగన్ యాక్చువల్గా ట్యాగ్ లైన్ అనుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో కానీ అలాగే mindmedia.com లో కానీ ఆర్కైవల్స్ ఆడియోస్ అండ్ వీడియోస్ వినొచ్చు. అలాగే ఈరోజు మనం కార్యక్రమంలోకి వెళ్దాము. దానం దాని విశిష్టత గురించి మనం చర్చించుకుంటున్నాం, 2వ భాగంలో ఉన్నాము. కొత్తగా వస్తున్న శ్రోతలకి ఎప్పటిలాగానే నా పేరు వెంకట ఉట్కూరి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 4 సంవత్సరాలుగా గ్రౌండ్లో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మాకు తోచినంతగా 10 మందికి సహాయపడే ఆలోచనలో ఉన్నాము. దీనికి సహాయపడుతున్నటువంటి దాతలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాన ధర్మ అనే పేరులోనే దానం ధర్మం మన సమాజానికి ఎంతో ఇంపార్టెంట్, అలాగే ఎంతో విశిష్టత కలిగినటువంటిది. ధర్మాన్ని కాపాడుతూనే దానం చట్టంలో ఉన్న ధర్మం, ఈ రెండింటికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. సో దీస్ ఆర్ మనకి సనాతన ధర్మంలో చూస్తే కనుక ఇవి కైండ్ ఆఫ్ సినానిమ్స్ అని చెప్పచ్చు. సో దాన ధర్మ ట్రస్ట్ సందర్భంగా కొన్ని దానం సైడ్ కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం ప్రతి మంత్, అలాగే ధర్మం సైడ్ కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. దానం సైడ్ పేద విద్యార్థులకి పుస్తకాలు కానీ పెన్సిళ్ళు కానీ ఇలాంటి స్టేషనరీ ఇవ్వటం, లేకపోతే చెప్పులు ఇవ్వటం. సో అలాగ ప్రతి సంవత్సరం ఒక 1000 మంది పిల్లలకి తగ్గకుండా మనం ఈ ఈ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, లేకపోతే బ్లైండ్ స్కూల్స్, సో ఇలాంటి జానర్ లో ఉన్న స్కూల్స్ మాత్రమే, పిల్లలకు మాత్రమే ఇస్తున్నాము. వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కానీ ఇలాంటి చేస్తున్నాము. అలాగే ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అనే కార్యక్రమం చాలా దిగ్విజయంగా నడుస్తుంది. ఒక 5 నుంచి 6 కేంద్రాల్లో ప్రతి నెల 9వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇచ్చే ఉద్దేశంతో, లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎక్కడైతే రూరల్ విలేజెస్ లో మేము చేసే దాన ధర్మ కార్యక్రమాలు చేసే ప్రతి కార్యక్రమం కూడా సాధ్యమైనంత వరకు పల్లెటూర్లలో రూరల్ విలేజెస్ లోకి వెళ్ళి, ఎక్కడైతే నిజంగా పూర్ పీపుల్ ఉంటారో అక్కడికి వెళ్ళి మన వాలంటీర్ సహాయంతో చేయటం జరుగుతుంది. సో ఈ ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికీ సుమారు 1000 మంది పైన గర్భిణీ స్త్రీలకు మనం పౌష్టికాహారం కల్పించడం జరిగింది. ఇలాగ దానం సైడు ఇలా చాలా ఎవరికన్నా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నా, సో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. అలాగే ధర్మం సైడు మన వేద పాఠశాలలు, మనకి పురాతన గుళ్ళు, ఎక్కడైతే మనకి జీర్ణోద్ధరణ చేసే గుళ్ళు ఉన్నాయో, అలాగే ఇప్పటికీ దాన ధర్మ తరపు నుంచి ఇప్పటికీ ప్రతి సంవత్సరం 2-3 గుళ్ళకి తగ్గకుండా జీర్ణోద్ధరణ ఉండే గుళ్ళకి మనం సహాయం చేయడం జరుగుతుంది. సహాయం చేయటం కంటే మన బాధ్యత అనే పాయింట్ చెప్తే కరెక్ట్ గా ఉంటదేమో. సో అలా చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని వేద పాఠశాలలు టోటల్ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ పైప్ లైన్ వేయించడం, అలాగే కొన్ని గుళ్ళకి కరెంటు పెట్టించడము, సో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. వేద పాఠశాల, గుళ్ళు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనకి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే గుళ్ళకి, చిన్న చిన్న గుళ్ళకి, అంటే పోలేరమ్మ గుళ్ళు, లేకపోతే రోడ్ సైడ్ ఉండేటువంటి గంగానమ్మ తల్లి, లేకపోతే పోలేరమ్మ తల్లి, ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 100 నుంచి 200 దేవాలయాలు ఒక 6-7 లొకేషన్స్ లో ఎంచుకొని ఈ దేవాలయాలకి పూజా సామాను ఇవ్వటం అనేది దాన ధర్మ సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి యాక్టివిటీ. ప్రతి గుళ్ళో కూడా మనం ఎంచుకున్న దేవాలయాల్లో ఆ కార్తీక మాసం సందర్భంగా, కార్తీక మాసంలో దీపానికి ఎంతో వైశిష్ట్యత ఉంది కాబట్టి ఆ దీని సందర్భంగా కార్తీక మాసానికి సరిపడేటువంటి మొత్తం దీపారాజన నూనె, అగరబత్తులు, ఒత్తులు, అలాగే పసుపు, కుంకుమ, గంధం ఇలాగ ఒక చిన్న కిట్ తయారు చేసి ప్రతి దేవాలయానికి అందించడం, అలాగే దీంట్లో చాలా ధర్మరక్షణలో ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకోవటం, మనకి సనాతన ధర్మంలో జరుగుతున్నటువంటి విషయాలు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న విషయాలు ఎన్నో తెలుసుకోవటం, అలాగే కొన్ని మూతబడిన గుళ్ళను కూడా తెరిపించి ఈ కార్తీక మాసం సందర్భంగా ఇచ్చిన గుళ్ళు కూడా చాలానే ఉన్నాయి, అంటే చాలా మందికి ఆశ్చర్యపోతారు. సో ఇది దాన ధర్మ చేస్తున్నటువంటి, మాకు తోచినటువంటి ధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. దీని సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి దాన ధర్మ తరపు నుంచి, వాలంటీర్స్, అలాగే డోనర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇది దాన ధర్మ చేస్తున్న యాక్టివిటీస్. అలాగే కరెంట్ గా నడుస్తున్న యాక్టివిటీస్, చలికాలం కాబట్టి రోడ్ సైడ్ ఉండే పేదలకి దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ధర్మవరం లో ఒక పురాతనమైన టెంపుల్ ని జీర్ణోద్ధరణ చేస్తున్నారు. సో ఆ కార్యక్రమం కూడా ఒకటి చేపట్టే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పెందుర్తిలో లోకేశ్వరానంద మహాజ్ స్వామీజీ గారితో శ్రీ సాయి దత్త మానస పీఠం అనే ఒక పీఠం ఉంది, చిన్న పీఠం. సో వారు చేస్తున్నటువంటి ధర్మరక్షణ, ధర్మ జాగరణ కార్యక్రమాల్లో దాన ధర్మ చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది. సో అలాగే ఇట్లాగే వేరియస్ సంస్థలతో, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న సంస్థలతో, ఎక్కడైతే గ్రామాలు నిజంగా ధర్మ పరిరక్షణ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి పనిచేయటం జరుగుతుంది. సో వీటన్నిటికీ సహాయం చేస్తున్నటువంటి దాతలకి కృతజ్ఞతలు. తర్వాత దానం, దాని విశిష్టత అనే కార్యక్రమంలో పార్ట్ 2లోకి వెళ్దాము. ఈ దానం, దాని విశిష్టత 2వ భాగంలో ఉన్నాం మనం. కొన్ని భాగంలో దానం ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి దానాలు, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే సాత్విక దానం, రాజస దానం, అలాగే తామస దానం అనే ఎన్ని రకాలుగా ఉంటాయి. మనం దానం చేసేటప్పుడు అహంకారం లేకుండా ఎదుటి వ్యక్తి పాత్రతను ఎరిగి దానం చేయటం, అలాగే మనకున్న దాంట్లోనే దానం చేయటం, అలాగే ఇట్లా వేరియస్ కాన్సెప్ట్స్ గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఈసారి దానికి కొనసాగింపుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. దానం మనకు తెలిస్తే మనం సహజంగా కూడా ప్రతి ఒక్కళ్ళు వారి జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి దగ్గర అయినా సహాయం తీసుకోకుండా మన జీవితం ఎంత ఉన్నవాడికైనా నడవదు అనేది మనకి తెలిసినటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే మనం చదువుకునే రోజుల్లో అయినా సరే, లేకపోతే మనకి డబ్బులు లేని స్థితిలో అయినా సరే, ఒకళ్ళు సహాయం చేయకపోతే, లేకపోతే హలో నమస్తే అండి, ఎవరన్నా కాల్లో ఉన్నారా? అలాగే ఎవరన్నా సహాయం చేయకపోతే కనుక మనకి ఇబ్బందిగా ఉన్న సన్నివేశాలు కానీ ఇబ్బందిగా ఉన్న సిట్యువేషన్స్ కానీ ఎన్నో ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి చూడండి, మనం ఎప్పుడైతే ఒకరి దగ్గర సహాయం చేసుకుంటాం, సహాయం తీసుకుంటామో, అలాగే లేకపోతే ఎవరికైతే మనం దానం చేస్తాం, అయితే దానం తీసుకుంటామో, ప్రతిసారి కూడా మనం దానం తీసుకున్న వ్యక్తి అంటే ఎవరైతే ఇచ్చిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి మళ్ళీ మనం తిరిగి సహాయం చేసే స్థితిలో ఉండలేకపోవచ్చు మనం. హలో నమస్తే అండి.
నమస్కారం వెంకట గారు, అనిల్ మాట్లాడుతున్నానండి.
అనిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో భారతీయత మన బాధ్యతకి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను మ్యూట్ లో ఉంటానండి, ఐ లిజన్ అప్ టు యువర్ కన్వర్సేషన్.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనిల్ గారు. సో మనం చూస్తే కనుక మనం దానం తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మనం తిరిగి సహాయం చేసే పరిస్థితులు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వాళ్ళు ఆ రోజు చేసిన దానం కానీ సహాయం వల్ల కానీ మన జీవితం మార్చుకునే స్థితి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండుండొచ్చు. కానీ చాలా మంది అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో అంటే అయితే కనుక చాలా మంది మళ్ళీ తిరిగి ఎంతవరకు సహాయం చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ మీద చూస్తే, దాన ధర్మాలో చేస్తున్నటువంటి నేను స్వతహాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా చూస్తే కనుక మళ్ళీ తిరిగి దానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా కొద్ది మంది అని చెప్పచ్చు. మనం చదువుకునేటప్పుడు ఒక హాస్టల్లోనో లేకపోతే మన ఇంట్లో ఉండో స్కాలర్షిప్ లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అరే ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు, ఈ అబ్బాయిని మనం స్కూల్ ఫీజు కడదాము, అది ఎంత చిన్నదైనా అనుకోండి, లేకపోతే ఒక సైకిల్ ఇద్దాము, లేకపోతే వీడికి బుక్స్ కొనిద్దాము అని చేసిన వాళ్ళు ఎంతో మంది ఉండుండొచ్చు. అలాగే మనందరం కుడియడంగా ఎంతో ఎంతమంది కాకపోయినా ఒక 100కి 70% 60% ఈ కోవలోకి వచ్చి ఉంటారని నేను అనుకుంటాను. ఒకవేళ ఎంతమంది పర్సంటేజ్ అనేది తీసి పక్కన పెట్టినా మనం ఎంతో కొంత సహాయం అనేది ఎదుటి వ్యక్తి నుంచి కానీ సమాజం నుంచి కానీ తీసుకొని ఉంటాం. కానీ తిరిగి మళ్ళీ సహాయం చేయడానికి వచ్చేదలికి మనకేంటంటే కొంతమంది చేస్తున్నటువంటి లాజిక్ వింటే గనక వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ అవివేకానికి నవ్వటం తప్ప వేరేది ఉండదు. మనం సహాయం తీసుకునేటప్పుడైతే సహజంగా చాలా భేదవాళ్ళుగా కానీ లేకపోతే ఉన్న సిట్యువేషన్ని ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మన దగ్గర 10 రూపాయలు ఉంటే అసలు నా దగ్గర ఏమీ లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తాము. కానీ ఎప్పుడైతే మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయో నా దగ్గర అసలేం లేవు అంటాం. సో ఇది మనం రామాయణంలో కూడా చాగంటి గారు ప్రవచనంలో చెప్తారు, కృతజ్ఞత అనేది మహా పెద్ద దోషం అని చెప్తారు. అంటే మనం సహాయం చేసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి మనం సహాయం చేయకపోవటం అనేది చాలా పెద్ద దోషంగా చెప్తారు. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సహాయం చేసిన వాడినే మనం మోసం చేస్తున్నాం. అసలు సహాయం చేసిన వాడికి తిరిగి సహాయం చేయకపోతేనే ఎంతో పాపం అని చెప్తున్నారు. కానీ మనం సహాయం చేసిన వాడిని మనం మోసం చేస్తున్నాం అంటే మనం ఎంత పాపాన్ని మూట పెట్టుకుంటున్నామో ఆలోచించండి. ఇది ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో జరిగిన సంఘటనలు, మన జీవితంలో ఎవరైతే మనకు సహాయం చేశారు, ఎవరైతే మనం దానం చేశారు, అదే వ్యక్తికి చేయలేకపోయినా మనం ఆ వ్యక్తిని తలుచుకొని వాళ్ళు చేసిన సహాయాన్ని తలుచుకొని మనం ఆ రూపంలో ఉన్న సమాజానికి సహాయం చేయటమే నిజమైన దానం అని నేను పర్సనల్గా అనుకుంటాను. సో ఆ వ్యక్తికి మనం చేయలేకపోయినా ఆ వ్యక్తి మనకు చేశాడు కాబట్టి డైరెక్ట్గా ఆ వ్యక్తి ఈరోజు మనతో మాట్లాడకపోవచ్చు, లేకపోతే మనతో కలవకపోవచ్చు, లేకపోతే అసలు ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ మన ఎదుటి ఉన్న సమాజంలో ఉన్న మనుషులకు మాత్రం మనం దానం చేయటమో సహాయం చేయటం అనేది మర్చిపోకూడదు అనే ఈ ఓపెనింగ్ కామెంట్స్ తో స్టార్ట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. అలాగే కనుక ఈ చూస్తే కనుక మనకి దానం మనం చాలా రకాలు ఉందని అనుకున్నాము. ఇక్కడ చూడండి, ప్రతి ఈ దానం కాన్సెప్ట్ లో మనకి ఈరోజు జరిగే షోలో ఒక టాపిక్ తీసుకొని దానికి మన పురాణ ఇతిహాస వేదాల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ దాన్ని ఒక కథ ఫామ్ లో చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. అలాగే షో చివరిలో నేను అనాలిసిస్ చేసిన కొన్ని, నేను రీసెర్చ్ చేసిన కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ దాని గురించి కూడా చెప్తాను. అలాగే నేను సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ రాశాను, అది కొన్ని వెబ్సైట్స్ లో కూడా ప్రచురితం అయింది. సో హౌ టు డొనేట్ ఫ్రీ మనీ అనే దాంట్లో ఒక చిన్న ఆర్టికల్ రాశాను నాకున్న పరిజ్ఞానంతో, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చాలా మందికి ఇది చూడండి, చిన్న దానం పెద్ద దానం అనేది ఒకటి ఉంటుంది. అంటే స్తోమతను బట్టి దానం అనేది మనం పోయిన వారంలో డిస్కస్ చేసుకున్నాము ఈ పాయింట్ గురించి. మనకి ఒక కోటీశ్వరుడు 50 రూపాయలు దానం చేస్తే దానం చేసింది మంచిదే, కానీ అతను స్తోమత తగ్గట్టు దానం చేసినట్టు కాదు. అలాగే ఒక వృక్షాలు దొక్కునేవాడు 2 రూపాయలు సహాయం చేసినా లేకపోతే దానం చేసినా దానికి ఎంతో పుణ్యం ఉంటుంది అని పోయిన వారం చెప్పుకున్నాం. దీని గురించి ఒక ఇతిహాసంలో ఉన్నటువంటి స్టోరీ చూస్తే మనకు అర్థమైపోతుంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు అదృష్టవశాత్తు లేకపోతే తనకు పూర్వజన్మ జ్ఞాపకాలు అనేవి తన జాతకరీత్యా కొన్ని తనకి గుర్తున్నాయి అన్నమాట. పోయిన జన్మలో తను ఒక కటిక పేదవాడై ఉండి తన పెరట్లో కాసినటువంటి తోటకూర మొక్కల్ని ఒకరోజు ఒక యాచకుడు వస్తే ఆ తోటకూర మొక్కలు మొత్తం పీకేసి ఆ యాచకుడికి ఇస్తాడు ఈ రాజు, అంటే పోయిన జన్మలో ఈ రాజు. సో అప్పుడు ఈ యాచకుడు దాన్ని తీసుకొని వండుకొని చాలా సంతోషంగా తృప్తిగా వెళ్ళిపోతాడు. ఈ రాజుకి అప్పటి నుంచి తను గుర్తుపెట్టుకుంటాడంటే, నేను ఈ పోయిన జన్మలో నేను ఒక తోటకూర మొక్కిస్తేనే లేకపోతే ఒక తోటకూర కట్టిస్తేనే నాకు ఈ జన్మలో రాజుగా నాకు పరమాత్మ అదృష్టం కల్పించాడు, అలాగే ఈ జన్మలో నేను తోటకూర మొక్కల్నే డొనేట్ చేస్తాను లేకపోతే తోటకూర మొక్కల్నే దానం చేస్తాను, ఎన్నో లక్షల తోటకూర మొక్కలు నేను దానం చేస్తాను, అప్పుడు ఇంకా నాకు చాలా సద్గతి కలిగిద్ది అని మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రోజులైనా సరే జనాలందరినీ పిలవటం, రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలవటం, ఈ రాజుగారు కేవలం తోటకూర మొక్కల్ని దానం చేయటం అనేది చేస్తూ ఉంటాడు అనమాట. సో దానం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళని అడుగుతూ ఉంటాడు, లైన్లో నుంచున్న ప్రతి ఒక్కళ్ళని, అంత చేస్తే ఇంత వచ్చింది, ఇంత చేస్తే ఎంత వస్తుంది అని తనకున్న పూర్వజన్మ స్మృతిని ఎవరన్నా నివృత్తి చేస్తారేమో, అంటే పోయిన జన్మలో అంత చేశాను కాబట్టి ఇంత వచ్చింది కదా, ఈ జన్మలో నేను ఇంత చేస్తున్నాను కాబట్టి ఎంత వస్తుందో అని అందరిని అడుగుతూ ఉంటాడనమాట. అంటే ఏమో రాజుగారు ఏదో మాట్లాడుతున్నారు మనకు సంబంధం లేదు అని చాలా మంది వెళ్ళిపోతే, ఒక్క అతను మాత్రం ఈ రాజుగారికి పూర్వజన్మ జ్ఞాపకం స్మృతులు ఉన్నట్లు అర్థమయ్యి తన ఏం చెప్తాడంటే, రాజా మీరు పోయిన జన్మలో ఇచ్చినటువంటి ఒక తోటకూర మొక్కకి మీకు ఈ రాజ్యాధికారం వచ్చింది, అలాగే ఈ జన్మలో మీరు రాజు కాబట్టి తోటకూర మొక్కలనే దానం చేయటం కాదు రాజా, మీ స్తోమత తగ్గట్టు దానం చేస్తేనే మీరు ఇక్కడి నుంచి సద్గతులకు వెళ్తారు అని తను చెప్పటం, తను ఈ రియలైజేషన్ చేయటం అది జరిగితే అప్పుడు రాజు తన మీద తానే అసహించుకొని, అవును నిజమే కదా నా స్తోమత నేను నిన్ను ఎరిగి దానం చేయాలి అని అనుకొని అప్పటి నుంచి తనకున్న ఒక బ్లాక్ అనుకోండి సో తనకున్న ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం జరుగుతుంది. సో ఇది చూడండి, మనం స్తోమతను బట్టి మనం దానం చేయాలి అనే దానికి ఒక రాజుగారు తోటకూర మొక్కలు దానం చేస్తే ఏదో వస్తుందని కాదు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు దానం చేయాలి అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం మీరు చూడండి. అలాగే లాస్ట్ ఎపిసోడ్ లో మనం అన్నదానం, దాని విశిష్టత, పాత్రతను ఎరిగి దానం చేయటం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. పాత్రత గురించి ఆలోచించకుండా మనం చేయగలిగినటువంటి దానం అన్నదానం ఒకటే అని అనుకుందాము. 2-3 దానాలు ఉన్నాయి. చాగంటి గారు చెప్పిన కొన్ని వీడియోస్ లో కానీ, నేను రీసెర్చ్ చేసిన వీడియోస్ లో కానీ నాకు 2-3 విషయాలు ఏం తెలిసినంటే, పాత్రత మీరు ఆలోచించకుండా దానం చేసేది 3 చోట్ల అని నాకు అర్థమైంది. ఒకటి మనం పోయిన ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నట్టు అన్నదానం అయితే, రెండోది వస్త్రదానం. దానికి కూడా పాత్రత చూడక్కర్లేదు. వస్త్రాలు ఎవరికైతే వస్త్రం లేదో, ఎట్లయితే ఆకలిగా ఉన్న వ్యక్తికి ఎట్లయితే మనం అన్నం పెడతామో, అలాగే వస్త్రం లేని వ్యక్తికి వస్త్రదానం చేయటం అనేది చాలా మంచిది, దానికి కూడా పాత్రత చూడక్కర్లేదు అని అంటారు. అలాగే 3వది, ఎవరికైనా సరే ఒక అనారోగ్య పరిస్థితిలో ఉన్న వ్యక్తికి కూడా మనం దానం చేయటం, సహాయం చేయటం అనేది అక్కడ కూడా కొంతవరకు పాత్రత చూడకుండానే సహాయం చేయొచ్చు అనేది కూడా మన పురాణ ఇతిహాసాల్లో చెప్పేటువంటి విషయమే. అలాగే ఇక్కడ ఇంకొక మనకి దానం గురించి ఉన్న స్టోరీలో మనకి చాలా ఆశ్చర్యకరమైన పురాణ ఇతిహాసాల్లో ఎన్నో ఎన్నో కథలు, ఎన్నో సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో ఒకరోజు ధర్మరాజు వేద వ్యాసుని ఒక క్వశ్చన్ వేస్తాడంట. ఏమనంటే, ఇట్లా దానం గొప్పదా లేకపోతే తపస్సు గొప్పదా అనే ఒక ఒక క్వశ్చన్ ధర్మరాజు వేద వ్యాసుని అడుగుతారు. సో అప్పుడు వేదవ్యాసులు చెప్తారు, 100 మందిలో ఒక శూరుడు అంటే ఒక వారియర్ వ్యక్తి ఉంటాడు, 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడు, 100,000 మందిలో ఒక గొప్ప వ్యక్తి ఉండొచ్చు, కానీ నిజంగా దానం చేసే వ్యక్తిని మాత్రం కనుక్కోవటం చాలా కష్టమయ్యా ధర్మరాజా అని చెప్తాడు. అదేంటి అంటే, వేదవ్యాసుడు కృష్ణుడు ధర్మరాజు జరిగిన ఒక సంఘటన తర్వాత భాగంలో వస్తుంది, అది కూడా చూద్దాము. ఇది ఏంటంటే, ఈ స్టోరీ ఏంటంటే, ధర్మరాజు ఈ కురుక్షేత్ర యుద్ధం, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు పాండవులు గెలుస్తారు, ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. పాండవులు గెలిచిన తర్వాత అశ్వమేధ యాగం ఒకటి చేస్తారు, అలాగే అశ్వమేధ యాగంలో ఒక యాగాశ్వాన్ని మనకి పంపిస్తారు. ప్రతి రాజ్యం అది దాటుకుంటూ వెళ్తూ ఎక్కడైతే అశ్వమేధ యాగాన్ని ఎవరైతే దాన్ని పట్టుకొని ధర్మరాజు యొక్క ఆధిక్యాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళతో యుద్ధం చేస్తూ అశ్వం ముందరకు వెళ్తూ ఉంటుంది. అంటే దాని వెనకాల భటులు వాళ్ళు సైన్యం అంతా వెళ్తూ ఉంటారు, ఎక్కడైతే ఆపుతారో ఆ రాజ్యం ఎక్కడైతే ఆపుతారో సో దాంతో యుద్ధం చేయటం, దాన్ని గెలుచుకోవటం, ముందరకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మయూర ధ్వజుడు అనే రాజ్యం దగ్గరికి వచ్చేసరికి ఈ యాగాశ్వం మయూరధ్వజుడు ఆపుతాడంట. మయూరధ్వజుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రియమైన భక్తుడే, కానీ తనకున్న క్షత్రియ ధర్మం వల్ల తను యాగాశ్వాన్ని ఆపటం జరిగితే, అప్పుడు ఈ ధర్మరాజు అను కృష్ణుడు తినకున్న బలం ఏంటి చూద్దామని చెప్పి ఇద్దరు మారువేషాల్లో మయూరధ్వజుడి రాజ్యానికి వెళ్ళి మయూరధ్వజుడి రాజ్యం దగ్గరికి ఇద్దరు మారువేషాల్లో వెళ్తారనమాట. వెళ్ళి, రాజా మాకు ఒక కష్టం వచ్చింది అని చెప్తారనమాట. ఏంటయ్యా కష్టం, నీకేమైందంటే, నేను ఇట్లా ఒక ఊరు నుంచి మన రాజ్యానికి మీ దగ్గరికి వస్తుంటే నా చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఆ చిన్నపిల్లవాడిని ఒక సింహం ఎత్తుకెళ్ళిపోయింది అంటే, అప్పుడు రాజు అంటాడు, అప్పుడు మారువేషంలో ఉన్న ధర్మరాజు అంటాడు, నా బిడ్డను ఎత్తుకెళ్ళిపోయింది ఈ సింహము, బదులుగా నన్ను ఎవరినైతే ఎవరో ఒకరిని చంపి కానీ నీ పిల్లవాడిని ఇవ్వను అని చెప్తుంది ఆ సింహం, సో మీరే కాపాడాలి ప్రభు నన్ను అని ధర్మరాజు మారువేషంలో ఉన్న ధర్మరాజు చెప్తాడు అనమాట. అట్లా అనుకుంటే ఆ మయూరధ్వజుడు అంటాడు, ఏంటి నిజంగా ఆ సింహం ఇలా అయిందా నీతో, అట్లయితే పద నన్ను నేను అర్పించుకుంటాను ఆ సింహానికి, అప్పుడు నీ బిడ్డని బతికించుకున్నాము అని చెప్పి చెప్తాడు అనమాట. సో అప్పుడు ఒక సంభాషణ జరిగి తన శరీరాన్నే ఆ సింహానికి ఎర్రగా వేసి అక్కడ ఉన్నటువంటి బిడ్డని, ధర్మరాజు మారువేషంలో ధర్మరాజు బిడ్డని బయటికి తీసుకొద్దాము అని అనుకొని పదమని చెప్పి, అలాగే తన శరీరంలో ఉన్న అర్ధభాగాన్ని సింహానికి వేద్దాము అని అనుకొని ఓకే చెప్పినప్పుడు, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన నిజస్వరూపాన్ని చూపించి మయూరధ్వజుడికి, మయూరధ్వజుడు అనే ఆ ధ్వజుడు అనే దాంట్లోనే ప్రతి ఒక్క గుడిలో కూడా నీ రూపాన్ని ప్రతిష్ఠించుకుంటారు, ప్రతి గుడిలో కూడా ధ్వజస్తంభం అనేది నీ రూపంలోనే ఉంటది అని చెప్పి స్వామివారిలా అయిపోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక మనిషి రాజుగారి దగ్గరికి వచ్చి తన కోసం, అంటే తన బిడ్డ కోసం తన శరీరాన్నే వదిలేసిన రాజుని, సిద్ధపడినటువంటి రాజుని శ్రీకృష్ణ భగవానుడు ధ్వజస్తంభం రూపంలో ప్రతి గుళ్ళో కూడా మనం చూసేటువంటి ధ్వజస్తంభం మయూర ధ్వజుడు అని చెప్పి మన భాగవత పురాణాల్లో, మహాభారతంలో కూడా ఉన్నటువంటి విషయం. సో ఇలా చూసుకుంటే కనుక మనకి ఎన్నో పురాణ ఇతిహాసాల్లో ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క కథ గాని ఒక్కొక్క సన్నివేశం కానీ ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం దాన ధర్మ దానం అనే విషయానికి వస్తే మనకి మామూలుగా అంటే ఈ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం చూడండి. మన సనాతన ధర్మం మన ప్రతి ఒక్కళ్ళ అంటే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో భారతదేశంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అది ఒక ఇంటగ్రల్ పార్ట్ అయి ఉంటుంది. ఎట్లా చెప్తున్నానంటే దీనికి ఎగ్జాంపుల్ మనం గుళ్ళల్లో కానీ దారిలో కానీ వెళ్ళినప్పుడు ఈ యాచకులు ఉంటారు కదా, అంటే అడుక్కునే వారు ఉంటారు కదా. సో అడుక్కునే వాళ్ళు మీరు చూడండి, అమ్మా నాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే నాకు అన్నం పెట్టండి అని ఇట్లా అనేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఏమంటారు సహజంగా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా దానం చేయండి అమ్మా. ఎక్కువ ఎక్కువ అనిపించే మాట ఏంటంటే ధర్మం చేయండి అమ్మా అని అడుగుతూ ఉంటారు. అంటే ధర్మం చేయండి అమ్మా అంటే ఏంటి అంటే మనం ధర్మం చేస్తే ఆ ధర్మం మనల్ని మళ్ళీ కాపాడి తను ఉన్న పొజిషన్కి రాకుండా ఉంటది అని మనకి హెచ్చరిస్తూ ఉంటారు అని కొన్ని పురాణాల్లో కూడా ఉండటం జరిగింది. అంటే మనకి మన మన పురాణ ఇతిహాసాల్లో మన జీవితం అనేది ఎంత ఎంత వెరీ క్లోజ్లీ రిలేటెడ్ అంటే, ఇప్పుడు చూడండి మనం ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు, ఆ పెట్టందే మనం పెట్టందే మనకు పుట్టదురా అని అంటూ ఉంటారు. అంటే మనం ఏదో ఒక జన్మలో మనం ఎవరికో పెట్టాం కాబట్టి మనం ఈ జన్మలో మనం వేరే ఒక వాళ్ళకి వేరే వాళ్ళకి ఇతరులకు మనం పెట్టగలిగే స్తోమత మనకు వచ్చింది అని అంటూ ఉంటారు. అలాగే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ పుణ్యం కొద్ది పురుషుడు ఇది అంటూ ఉంటారు కదా. సో బిడ్డలు అని
వెంకట్ గారు అయ్యో పాపం అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది మనకి వెరీ ఫ్రీక్వెంట్లీ. అయ్యో పాపం అనే మన మాట యూజువల్ గా వింటూ ఉంటాం మనం, అది కూడా సేమ్ మీరు చెప్పిన కోవలోకి వస్తుంది అనుకుంటా.
పాపం పాపం పుణ్యం అనే కోవలోకి వస్తుంది. అవునండి అవునండి.
అంటే జనరల్ గా మనం ఎవరైనా చూసి అయ్యో పాపం అంటాము. సో దాని మీనింగ్ కూడాను పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదో పాపం చేసి అయ్యో ఏ పాపం అనుభవిస్తున్నాడు అనే అంత పెద్ద వేదాంతం దాని వెనకాల ఉంటుంది యాక్చువల్ గా. అందుకనే అయ్యో పాపం పాపం అనేది మనకి వాడుక భాషలో వచ్చేసింది అది.
అవునండి అవునండి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని అంటూ ఉంటారు మనకి. సో అంటే ఇక్కడ చూడండి మన దానం అనేది ఈ మనకి కృత త్రేత ద్వాపర యుగాల్లో, కృత యుగంలో తపస్సు, ద్వాపర యుగంలో యజ్ఞం, అలాగే యజ్ఞం తపస్సు జ్ఞానం జ్ఞానం ఈ మూడు యుగాల్లో ఈ తపస్సు యజ్ఞము దానం ఉంటే ఈ కలియుగంలో మాత్రం దానానికి ఎంతో విశిష్టత ఉంది. అంటే మనం యజ్ఞ యాగాది క్రతువులు కానీ తపస్సు కానీ జ్ఞానం కానీ మనం చేసేటటువంటి చేసేటువంటి పరిస్థితులు కానీ చేసేటటువంటి అవకాశం కానీ ఉండదు కాబట్టి మన పెద్దవాళ్ళు మన ఋషులు మనకు వాంగ్మయంలో ఏమిచ్చారంటే దీన్నన్నిటికీ పదులు కలియుగంలో దానం చేయాలి బాబు అని మనకి క్లియర్గా ఈ దానం వల్ల విశిష్టత ఏంటి అనేది మనకి చెప్పడం జరిగింది. ఈ షో మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇంకా కొన్ని మన పురాణ ఇతిహాసాలు ఉన్నటువంటి కొన్ని కథలు, అలాగే మనకి జరుగుతున్న స్టోరీస్ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేసి లాస్ట్ లో మనం ప్రాక్టికల్ గా ఏ రకంగా మనం దానం చేస్తే మన సనాతన ధర్మానికి మనకి కూడా మంచి కలుగుతుందో అది కూడా చెప్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్, లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.
వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై
పై పైన సంసార బంధమ
పట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ
గమదని సగమగ సని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నిర్బంధముల
వివిధ నిర్బంధముల విడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ జీతురా
దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ చోళ శ్రీనారాయణ నిగమ
సగమగ సని
గమ దని నిగమ గ సమగ దమని దసని నిగమ
నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా సమర్పించేటువంటి భారతీయత మన బాధ్యత, మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ షోలో తిరిగి స్వాగతం, పునఃస్వాగతం, వెల్కమ్ బ్యాక్. భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో దానం, దాని విశిష్టత రెండో భాగంలో ఉన్నాం మనం. సో ఈ దానం, దాని విశిష్టతలో మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి ఎన్నో విషయాలు మనం చర్చించుకుంటున్నాము. అలాగే ఎంత ఎంత దానం చేయాలి అనేది మన పురాణ ఇతిహాసాల్లో కూడా చాలా చోట్ల చాలా రకాలుగా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి నేను చూసినటువంటి, రీసెర్చ్ చేసిన వాటిల్లో ఒకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక ఇతిహాసంలో మనకి దానం, మనకు వచ్చేటువంటి డబ్బుల్ని ఎన్ని భాగాలు చేయాలి, దాంట్లో ఎన్నో వంతు దానం చేయాలి అని మనకి పురాణంలో ఉందంటే, మనకు వచ్చే ఆదాయంలో కానీ మనకు వచ్చే డబ్బుల్లో కానీ మూడు భాగాలు చేయాలట. మొదటి భాగం మన డైలీ లేకపోతే మంత్లీ ఎక్స్పెన్సెస్, అంటే మన నిత్యావసర దైనందిక జీవితంలోకి వాడుకోవాల్సినటువంటి ఖర్చులు ఒక భాగం కింద మనం చూస్తే, రెండో భాగం మనకి ఉత్తరత్తర అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల కోసం, అంటే భవిష్యత్తులో మనకి పిల్లలు పెళ్ళో లేకపోతే రిటైర్మెంట్ అనో లేకపోతే వృద్ధులప్పుడు మనం అయినప్పుడు ఖర్చులను అట్లా చూసుకున్నట్టు, అంటే భవిష్యత్తు కోసం మనం దాచిపెట్టుకునే ఒక భాగం అయితే గనక దాన ధర్మాల కోసం ఒక భాగం చేయమని చెప్పి శాస్త్రంలో ఉన్నది. సో మనకి 100 రూపాయలు వస్తే గనక 30 రూపాయలు దానం చేయమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మీరు చూస్తే కనుక వేరే ధర్మాల్లో, ధర్మం అని అనకూడదేమో, వేరే మతాల్లో చాలా సిన్సియర్గా వాళ్ళకున్న దాంట్లోనే గ్రంథంలో చెప్పినట్టుగా 10% 5% దశమ భాగం అని అంటూ ఉంటారు. సో ఈ దశమ భాగాలు 10% అని అనుకున్నా కూడా చాలా మంది వెరీ రిలీజియస్ గా ఈ దశమ భాగ దానాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మంలోకి వచ్చేసరికి వి ఆర్ మోర్ లిబరల్. అంటే మన కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే మీరు దారులు వేరైనా చేరే గమ్యం ఒకటే, అంటే స్పెసిఫిక్ గా ఈ దారిలోనే వెళ్ళండి, లేకపోతే ఈ దారిలో వెళ్తేనే మీ పరమాత్మకి చేరుతారు అనేది మన సనాతన ధర్మంలో ఉండదు. వేరే మార్గాలు ఉంటాయి, దాంట్లో మనకి మనకి నచ్చిన మనకు నచ్చిన దారి, మనకు నచ్చినటువంటి విధంగా మనం ఒక గురువును పట్టుకొని మనం వెళ్ళే ప్రయత్నం మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది. సో మీరు చూస్తే కనుక 30% కాకపోయినా మనకున్న ఆదాయంలో కనుక మనం 5 నుంచి 10% నేను నంబర్ పెట్టుకుంటే, నేను ఊరినే రమారమిగా ఒక రఫ్ ఎస్టిమేషన్ చెప్తున్నాను, 5 నుంచి 10% పెట్టుకున్నా కూడా మనం ఎంతో కొంత కార్యక్రమాలు మన ధర్మం కోసం మనం దానం చేస్తే ఈ రోజు మనం చేసేటువంటి దానం ధార్మికంగా మనం సంపాదించింది అయి ఉండాలి. సో ఈ పాయింట్ దగ్గర ఆగుదాం, ఈ పాయింట్ దగ్గర కొంచెం మనం డిస్కస్ చేసుకున్నాము. ఎవరి దగ్గర మనం రూపాయి గనక మన మనకి ఉన్నటువంటి విషయమే చెప్తున్నాను, మన వేదాల్లో పురాణాల్లో ఉన్నటువంటి విషయమే, మనం ఎవరి దగ్గర అన్యాయంగా ఒక రూపాయి గనక తీసుకున్నట్లయితే ఆ రూపాయి మీరు దానం చేస్తే గనక అది మీకు మీ సొంత డబ్బుతో, అంటే మీ కష్టార్జితం మీరు న్యాయంగా సంపాదించిన దాంట్లో దానం చేసినట్టు కాదు కాబట్టి మీకు దాని ఫలితం కానీ దాని పుణ్యం కానీ దాని రిపర్కషన్స్ కానీ ఏమీ ఉండవు, అది తప్పు అని కూడా చెప్తుంది. అంటే మీరు కనుక ఒక రూపాయి మీ సొంత డబ్బులు అంటే మీ కష్టార్జితాన్ని దానం చేస్తే స్వామి దాన్ని ఒక బ్యాంకులో వేస్తారని మనం అనుకుంటే మీకు ఎప్పుడైతే మన కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సిన అవసరం వస్తుందో అప్పుడు స్వామి ఈ బ్యాంక్ అకౌంట్ లో నువ్వు ఎంత వేసావురా అని చూస్తాడు. అంటే నువ్వు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ లో లెడ్జర్ లేదనుకోండి, మనకి ఇప్పుడు మామూలుగా సర్వసాధారణంగా జరిగే విషయంలో మనకి ఏదో ఒక కష్టం వచ్చింది, మనం భవిష్యత్తు కోసం ఏ రూపాయి దాచుకోలేదు, అప్పుడు మీకు ఒక హాస్పిటల్ బిల్లు కానీ మనం ఖర్చు పెట్టే స్థితిలో ఉండలేం కదా. అలాగే మనకి మామూలుగా ఉండేటువంటి విషయాల్లోనే, లౌకికమైన విషయాల్లోనే ఇంత ఉంటే ఎన్నో జన్మలు, ఎన్నో జీవరాశులు, ఎన్నో కోట్ల జన్మల నుంచి మనకు ఉన్నటువంటి ఈ ప్రారంభ కర్మని స్వామి మనం తీసేయాలంటే మనం చూపించే బ్యాంక్ ఏంటి అంటే దీని అసెట్. అంటే మనం డబ్బులు తెచ్చుకోవాలనుకోండి బ్యాంక్ లో, మనం ఏం చేస్తాం, ఓకే మా ఇల్లు తనఖా పెడతాం. అట్లాగే ఈ బ్యాంకులో మీరు చేసే దానం మీ అసెట్ అనుకోండి, అది అంటే ఇది ఈ జన్మ కాదు, ప్రతి అంటే మనం జన్మలు దాటినా కూడా మన ప్రారంభ కర్మని దేంతో అయినా స్వామి చూసి పరమాత్మ చూసి మనల్ని కాపాడాలి అంటే కనుక ఈ దానంలో మీరు వేసే బ్యాంక్ అకౌంట్ని బట్టే ఉంటుంది. మీరు సంపాదించుకునేది మీ బిడ్డలకి మీకోసం ఈ జన్మలో పనికొస్తే మీరు చేసే దానం మాత్రం మీ మీ తరానికి, మీ భవిష్యత్ జన్మలకి, అలాగే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కూడా కాపాడుతుంది అని అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చూడండి, కొంతమందికి లైఫ్ సినారియోస్ చూసుకుంటే ఒక పుట్టి బుద్ధికి 1 రూపాయి ఎవరికి దానం చేయడు, కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళ తండ్రులు కానీ ఎంతో దాన ధర్మాలు చేసేసి ఎంతో పుణ్యం మూటగట్టుకొని ఉంటారు. ఆ పుణ్యం అంతా ఈ రోజు ఈ పిల్లలకు వస్తుంది. ఆ పిల్లలు రావడం వల్ల కొంతమంది బాగా స్థితిమంతులయ్యి చాలా సంపాదించి వాళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యి ఇంకా ఎంతో సంపాదించుకుంటారు. కానీ ఈ ఈ జనరేషన్ లో మనం కనుక దానం చేయకపోతే మన పిల్లలకి ఏమొస్తుంది? మీరు చేసిన, మీ తాతలు తండ్రులు చేసిన 3 తరాలు చేసినటువంటి పుణ్యాలన్నీ మీకు ఈ రోజు మీరు అనుభవించగలుగుతున్నారంటే మనం చేసిన మనం ఏం పుణ్యం చేసుకోకపోతే మన నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం చేసే చేసే పాప కార్యాలకు కానీ చేసే పుణ్యానికి కానీ దానికి బాధ్యత మనం వహించలేము కదా. సో కాబట్టి మనం మన నెక్స్ట్ తరాలకు కూడా మనం ఏమన్నా ఒక మంచి చేయాలంటే ఎంతో కొంత మనకున్న వాటిల్లో శాస్త్రాన్ని అనుగుణంగా చేసుకుని మనకి చేతనైనంత వరకు అపాత్ర దానం చేయకుండా మనం దాన ధర్మాలు చేసుకొని అన్నదానం కానీ వస్త్రదానం కానీ అలాగే వికలాంగులకు దానం కానీ చేసుకున్నట్లయితే అది మనల్ని, మన బిడ్డల్ని, మన భవిష్యత్ తరాలని, మనకు వచ్చే జన్మలను కూడా కాపాడుతుంది అనేది ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం మనం చూద్దాము. ఒకటి చూడండి, ఇందాక మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఇక్కడ మనం చూస్తే గోశాలలు మనం దానం చేయాల్సిన యాక్టివిటీస్ లో ప్రాక్టికల్ గా మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు దానం ఎంతో విస్తృతమైనది. సనాతన ధర్మంలో ధర్మం అనే పెద్ద చట్టంలో, ధర్మం అనే బిగ్గర్ సర్కిల్లో దానం అనేది వెరీ ఇంపార్టెంట్ పై అని మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేస్తున్నాము. ఈ ఇంపార్టెంట్ పైలో ఎవరికి వాళ్ళు అపాత్ర దానం చేయకుండా, గర్వానికి పోకుండా, మనకు తోచినంతలో ఆ స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసేటువంటి దానమే సాత్విక దానం. అదే భగవంతుడు పరమాత్మ భగవద్గీతలో చెప్పాడని కూడా మనం అనుకున్నాము. సో ప్రాక్టికల్ గా మనం చూస్తే కనుక అన్నదానం ఎంతో విశిష్టమైనది. మనకి హాస్పిటల్స్ లో కానీ ఎక్కడైనా సరే ఒక భేదవాడు గాని యాచకుడు గాని ఉన్నట్లయితే కనుక వాడికి డబ్బులు ఇవ్వటం కంటే అన్నదానం చేయటం, లేకపోతే చాలా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎన్నో ఎన్నో విధమైన రకాల కాన్సెప్ట్స్ ఉంటున్నాయి, ఐడియాస్ ఉంటున్నాయి. సో దాంట్లో నుంచి తీసుకున్న ఒక ఐడియా ఏంటంటే, ఎవరన్నా మీకు రోడ్ల మీద కానీ ఎవరన్నా యాచకులు కానీ ఇట్లా అడుక్కునేవారు కానీ ఎవరన్నా కనిపిస్తే కనుక ఎప్పుడు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకోండి, లేకపోతే మీ బ్యాగ్ లో పెట్టుకోండి ఆఫీస్కి వెళ్తుంటే, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నా కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ స్పేర్ గా ఒక బ్యాగ్ లో పెట్టుకోండి. ఎవరన్నా నిజంగా అడుక్కునే వాళ్ళు కనిపిస్తే ఆ రోజు మీరు డబ్బులు డొనేట్ చేయపోయినా, లేకపోతే మీరు డబ్బులు ఇచ్చినా కూడా కొన్ని రోజులు కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాడు వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి కొనుక్కొని తినే అంత స్తోమతలో కూడా ఉండకపోవచ్చు, లేకపోతే నిజంగా అది వాడికి రీచబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ అదే మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ మీ దగ్గర ఉన్నది ఏదైతే ఒక తినుబండారం వాడికి ఇస్తే ఆ రోజు వాడికి కలిగే అంటే ఒక నిజమైన వ్యక్తికి అంటే నిజంగా కావాల్సిన వ్యక్తికి మీరు దానం చేసిన ఫలితాన్ని మీరు పొందుతారు. సో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడు మీ బ్యాగ్ లో పెట్టుకోండి అనే ఒక సూచన మాత్రం ఒకటి మనం చేయగలం. ఎందుకంటే నిజమైన దానం చేస్తే ఆ తృప్తి ఆ వచ్చే ఫలం కూడా చాలా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ప్రాక్టికల్ గా చేసేటువంటి దానాలు ఇంకా ఏముంటాయంటే కనుక, రెండోది మనం ఘోషాలు అంటే మన సనాతన ధర్మంలో మాత్రమే, మన హిందువుల్లో మాత్రమే ఈ ప్రాబ్లం ఉందని మనం గట్టిగా చెప్పచ్చు. హిందువులు ప్రతి వారం ఒకసారి టెంపుల్ కి, ప్రతి నెల ఒకసారి ఘోషాలకు వెళ్ళినట్లయితే ఈ రోజు మన సనాతన ధర్మం ఈ స్థితిలో ఉంటది అని అనుకోవటానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో కూడా విధిగా ఎంతో కొంత ఫస్ట్ మనం ప్రయత్నించాలి. మనం వెళ్ళలేము అని అనుకోవటం కాకుండా నెలకు ఒకసారి మీరు వెళ్ళగలిగితే, ఒక నియమం పెట్టుకొని నెలకు ఒకసారి మనం ఒక గుడికి వెళ్ళి ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఆ అర్చకుడికి వేస్తే, ఆ అర్చకుడు ఆ రోజు 100 రూపాయలు మీరు వేస్తే కనుక ఆ అర్చకుడు ఆ రోజు చక్కగా ఇంటికి వెళ్ళి స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తే కనుక చాలా చాలా అంటే 90% గుళ్ళలో, అంటే మీరు పెద్ద గుళ్ళల్లో చూడొద్దు, తిరుమల తిరుపతి దేవస్థానమో లేకపోతే శ్రీశైలమో లేకపోతే యాదగిరి గుట్టో, సో ఇలాంటి గుళ్ళల్లో కాకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుళ్ళలో 90% చిన్న గుళ్ళల్లో కనీసం వ్యక్తి అంటే అక్కడ ఉండేటువంటి పురోహితుడికి కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ రోజు మన సనాతన ధర్మం ఉందంటే దానికి ఎంతో కొంత కారణం మనం కూడా ఉంటాము. కాబట్టి మనం ప్రాక్టికల్ గా మనం ఏం చేయగలం అని అనుకుంటే కనుక, కంపల్సరీ వారానికి ఒకసారి గుడికి వెళ్ళటం, ఒకవేళ వీలుంటే కనుక మీ ఊరిలో మీ పేటలో మీకు దగ్గరలో ఉన్న చిన్న గుడికి వెళ్ళటం అది ప్రాక్టీస్ చేయండి. చిన్న గుడికి వెళ్ళి అక్కడికి ఎంతో కొంత మీకు ధన సహాయం, లేకపోతే ఒక 100 రూపాయలు మీకు ఇవ్వటం మీకు ఇష్టం, లేకపోతే ఒక లీటర్ నువ్వుల నూనె, లేకపోతే ఒక 2 ప్యాకెట్లు ఒత్తులో, లేకపోతే ఒక సాంబ్రాణి కడ్డు అది వస్తు రూపేణ ఇవ్వటానికి ప్రయత్నించండి. అప్పుడు ఆ గుడిని, చిన్న గుడిని ఆదుకున్న పుణ్యం కూడా ఆ దానం కూడా మనకు ఉంటుంది. అది ఒకటి వెరీ ప్రాక్టికల్, వెరీ రీజనబుల్ గా మనం చేయగలిగేటటువంటి విషయం. అలాగే రెండోది, మూడో విషయం ఘోషాల అంటే ప్రతి నెల ఒకసారి గనక మనం మన పిల్లల్ని ఘోషాలకి తీసుకువెళ్ళే ప్రయత్నం కనుక చేస్తే అది మన బిడ్డల యొక్క ఆరోగ్యం కానీ దానికి వచ్చే ఫలితం కానీ చాలా వేరుగా ఉంటుంది. మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనకు వాళ్ళకి ఎప్పుడైనా సరే యానిమల్స్ చూస్తే ఎవరికైనా సరే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే వాళ్ళ చేతులతో పశుగ్రాసం కానీ తోటకూర కానీ లేకపోతే టమాటాలు కానీ అలాగే అరటిపళ్ళు కానీ ఏదైతే అక్కడ ఘోషాలలో ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలను అనుసరించి మనం మన పిల్లల చేత ఘోషాలకు తీసుకువెళ్ళి వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళకి ఆ సేవ చేయించుకుంటే కనుక అది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కనీసం మీకు వీలున్నప్పుడు నెలకు ఒకసారి కాకపోయినా, నెలకు ఒకసారి వెళ్తే చాలా మంచిది, ఒకవేళ కాకపోయినా కనీసం మీ పుట్టినరోజులకో మీ పిల్లల యొక్క పుట్టినరోజులకో మీ పెళ్లి రోజులకో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న మంచి తిథులకో మీరు కనుక పిల్లల్ని ఘోషాలకు తీసుకెళ్తే కనుక వాళ్ళకు కూడా మన సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనంకి ఒక తెలిస్తే ఒక గేట్ వే ఉండాలి. అంటే ఎంతసేపు మీరు మనం చేసుకోవడం కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ చేసే ఒక ఒక ఐడియా థాట్ ప్రాసెస్ పెద్ద వాళ్ళలో ఉంటే అది సహజంగా ఎలా ఉంటుంది అంటే నువ్వు కూర్చొని పూజ చేయరా అని అంటే చిన్నపిల్లవాడు చేయలేడు కదా, అలాగే ఊహ తెలిసిన వాళ్ళు కూడా చేయలేరు కదా. సో కానీ వెళ్ళి నువ్వు గోశాలకు వెళ్ళి చెయ్యి, లేకపోతే ఒక అనాథాశ్రమంకి వెళ్ళు, మన సనాతన ధర్మాన్ని కాపాడే అనాథాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయటం, సో మీ పిల్లల్ని తీసుకెళ్తాం, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో గనక మనం చిన్న ప్రయత్నం చేస్తే గనక పిల్లలు ఎంతో సంతోషం ఉంటుంది. అందుట్లో వాళ్ళకి ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి మీరు చూస్తే గనక ద జాయ్ ఆఫ్ గివింగ్ అనేది మనం చెప్పట్లేదు, మనం చూపించట్లేదు అని చెప్పడం వెరీ యాప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపు మనం పోగు చేసుకోవడం అనే విషయం చెప్తున్నాము తప్పులేదు, దాంట్లో మనం సంపాదించుకోవడం తప్పులేదు, లేకపోతే మనం దాచుకోవడంలో తప్పులేదు. అలాగే మూడో పార్ట్ కూడా అంటే మన దైనందిక జీవితాల్లో మూడో పార్ట్ కూడా పిల్లలకి పరిచయం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి దానం విశిష్టత అంటే ద జాయ్ ఆఫ్ గివింగ్ కనుక వాడికి తెలియకపోతే రేపు ఎంతసేపు వాడి దగ్గరే పెట్టుకునే ప్రయత్నం ఉంటాడు, కానీ దాని ద్వారా వాడు పాడైపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని ఈ ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మనకు తెలిసిన విషయం. అలాగే వాళ్ళకి ఎప్పుడైతే మన సమాజం పట్ల మన ధర్మం పట్ల వాళ్ళకు ఒక బాధ్యత నిబద్ధత మనం కల్పించామో మనం వెళ్ళి అనాథాశ్రమంలో కానీ లేకపోతే వృద్ధ శరణాలయంలో, మీకు ఈ వృద్ధ శరణాలయం గురించి ఒకటి చెప్పాలి, నేను రీసెంట్ గా రమణ మలిశెట్టి గారని ఫేస్బుక్ లో ఉంటారు, వారి ఏ జిల్లానో నాకు గుర్తులేదు కానీ పరమాత్మ సేవా ట్రస్ట్ అని రమణ మలిశెట్టి గారు ఉన్నారు. మీరు గూగుల్ ఫేస్బుక్ లో చూసినా కూడా రమణ మలిశెట్టి గారు దొరుకుతారు. చాలా మంది మిత్రులు తెలిసే ఉంటుంది రమణ మలిశెట్టి గారు ఇప్పటికీ సుమారు ఒక 900 మంది అనాథ సేవాలకు అని అనుకోకూడదేమో అనాథలకి దహన సంస్కారాలు చేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా ఎవరన్నా చేశారా, అసలు మొత్తం ఇండియా మొత్తం మీద ఎవరన్నా చేశారంటే నాకైతే తెలియదు, కానీ ఒక 900 మంది నాకు తెలిసినంత వరకు పోయినసారి వరకు అయితే 850 వరకు ఆ నంబర్ చదివాను. అంటే కలియుగంలో ఒక అనాథ సేవాన అశ్వమేధ యాగం లేదు కాబట్టి కలియుగంలో ఒక అనాథ సంస్కారం అనాథులకి సంస్కారం చేస్తే కనుక అది ఒక అశ్వమేధ యాగంకి ఫలితానికి ఈక్వల్ అని చెప్పి మన చాగంటి గారు ఎన్నోసార్లు చెప్పారు, అలాగే మన పురాణాల్లో కూడా ఉన్నది చెప్పారు చాగంటి గారు. సో అలాంటి వ్యక్తులను మనం చూస్తే కనుక వాళ్ళ ఆశ్రమంలో ఒక ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఈ వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు ఏం చేశారంటే వినండి, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మనం నేర్చుకోవాలి. ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒక థాట్ ప్రాసెస్ ని ఇన్స్టిల్ చేయడానికి ఈ షో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి కాలేజీ పిల్లలు అంటే ఒక డిగ్రీ కాలేజ్ అనుకోండి, బీటెక్ కాలేజ్ అనుకోండి, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ అనుకోండి, ఆ కాలేజీలో ఉన్న పిల్లల్ని కొంతమంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ కాలేజ్ ఉన్న పిల్లల్ని వృద్ధ శరణాలయానికి తీసుకొచ్చి ఆ పిల్లలతో ఆ వృద్ధులకి అన్నం తినిపించటం. ఎంత ఎంత మంచి కార్యక్రమం చూడండి, మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మనం నోటితో తినిపించడం చాలా అరుదుగా ఉంటుంది, కానీ అలాంటిది మనకెవరో ఒక తెలియని వ్యక్తికి మనం వెళ్ళి ఆ రోజు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ పిల్లలు ఆ ముసలి వాళ్ళకి ఆ నోట్లో అన్నం పెడుతుంటే ఆ వీడియో చూసి నిజంగా నాకు కళ్ళు చూచాను. ఆ ప్రతి ఒక్కళ్ళు ఆ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కళ్ళల్లోని రానటువంటి వాళ్ళు లేరు, అంటే ఒక 15 మంది 20 మంది ఉన్నారు ఆ వీడియోలో, అందరు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఆ రోజు కన్నీళ్ళు వచ్చినాయి. అంటే మనం చేసే సేవ అంటే కన్నీళ్ళు వస్తే ఎప్పుడైనా సరే ఒకళ్ళకి జాయ్ గివింగ్ అనేది మనకు ఆనంద బాష్పాల్లో వస్తాయి కదా. అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కనుక మన పిల్లలతో గానీ మనకు తెలిసిన ఆర్గనైజేషన్స్ తో గానీ మన సనాతన పాటించి నిలబెట్టిన ఆర్గనైజేషన్స్ తో గానీ ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేస్తే మన పిల్లలకి మన ద జాయ్ ఆఫ్ గివింగ్, ఈ దానం మన సనాతన ధర్మంలో ముఖ్యమైన భాగం, ఈ దానం అనేది పరిచయం చేసిన వాళ్ళు అవుతారు అని ఈ ఒక్క కాన్సెప్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను. అలాగే మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి చివరిగా నేను 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ విషయం ఏంటంటే హౌ టు డొనేట్ ఫ్రీ మనీ. ఇది వినటానికి కూడా చాలా గమ్మత్తుగా ఉండొచ్చు, బట్ నాకున్న నాలెడ్జ్ లో 2 సంవత్సరాల క్రితం నేను రాసిన ఒక చిన్న ఆర్టికల్, దాని సైడ్ హెడ్డింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హౌ టు డొనేట్ ఫ్రీ మనీ, దాంట్లో ఫస్ట్ మనకు వచ్చిన వాటిల్లో ఏంటంటే మనకి ప్రతి ఒక్కళ్ళు క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటాం మనం నిత్య జీవితంలో, క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ వాడుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నామో మనకి కొంత క్యాష్ బ్యాక్ మనీ అనేది వస్తుంది, జరుగుతుంది 1%, 2%, 3% అనుకోండి. సో మనం ఒక నెలకి 10,000 రూపాయలు కనుక మనం ఖర్చు పెట్టే క్రెడిట్ కార్డ్ ద్వారా 10,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టే వ్యక్తి అయితే సుమారు లెట్స్ టేక్ ఒక 1% వస్తే కనుక, లెట్స్ టేక్ అది ఒక 100 రూపాయలు అయిందనుకోండి, 12 నెలలు చూస్తే కనుక 1200 రూపాయలు అవుతుంది. ఆ 1200 రూపాయలు దట్ ఈస్ యువర్ ఫ్రీ మనీ, రైట్? సో ఆ ఫ్రీ మనీ కనుక మీరు డొనేట్ చేసినట్టు చేయొచ్చు. సో అది అది వన్ ఆఫ్ ద గుడ్ టిప్ అని అనుకుంటున్నాను నేను. దట్స్ ఏ ఫ్రీ మనీ, మీరు కార్డ్ యూజ్ చేసినందుకు మీకు వచ్చినటువంటి ఫ్రీ మనీ, దాన్ని కనుక మీరు దాన ధర్మాలకి వాడుకోవచ్చు. అలాగే మీ షాపింగ్ లో ఉన్నటువంటి చేంజ్, మనం సహజంగా మనం బయటకు వెళ్తే మనం ఇచ్చే 100 రూపాయలు ఇస్తే ఆ చిల్లర మనం కొన్న తర్వాత వచ్చే చిల్లర 2 రూపాయలు 3 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మీ పిల్లల చేత ఒక డబ్బాలో, మన కిడ్డీ బ్యాంక్ అంటాం కదా, ఆ డబ్బాలో వేయించి ఆ పిల్లల్ని కనుక మనం ఏం చేస్తామంటే ఆ పిల్లలకి మనం టాయ్స్ కొనిపిస్తాం. చిన్నప్పుడు అయితే వాళ్ళ ఊహ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు టాయ్స్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే దీంట్లో ఎంతో కొంత భాగం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక సంవత్సరానికి ఒక 100 రూపాయలు కనుక వాడు పోగు చేస్తే కనుక మీరు ఒక 100 రూపాయలు యాడ్ చేసి వాడి చేత వెళ్ళి ఎవరికన్నా సరే మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీరు ఇంట్లో వండించిన అన్నమో లేకపోతే పదార్థాలు తీసుకెళ్లి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి మీ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ స్వహస్తాలతో కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ద జాయ్ ఆఫ్ గివింగ్ అనే ఒక ఒక సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ పార్ట్ వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తాము. అలాగే ఇంకా కొన్ని కొన్ని చూస్తే కనుక మనం షాపింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఏమన్నా చేంజ్ కానీ రెఫరల్ బోనస్లు కానీ, సో రెఫరల్ బోనస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ ఫ్రీ మనీ మనకున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బిజినెస్ కానీ అమెజాన్లో కానీ ఏమన్నా మనం పర్చేస్ చేసినప్పుడు రెఫరల్ బోనస్ వస్తూ ఉంటుంది. అలాగే గివింగ్ బ్యాక్ ట్యూస్డే కూడా ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైనా కనుక మనం చేస్తే షాపింగ్ వెబ్సైట్లో చేస్తే 2% 3% రెఫరల్ బోనస్ వస్తూ ఉంటుంది ఎవరికైనా చేస్తే కనుక. దట్ రెఫరల్ బోనస్ ఆల్సో యూ క్యాన్ డొనేట్. సో మనం ఈ చిన్న చిన్న ఈ 4-5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ 4-5 పాయింట్స్ నేను రాసుకొని ఉన్నాను. సో ఈ చిన్న చిన్న విషయాలు కనుక మీరు లైక్ మైండెడ్ పీపుల్తో కూడా మాట్లాడండి. సో మీరు చేసుకోవటం కాకుండా మనం నలుగురు మన ఆఫీసుల్లో కలిసినప్పుడు నలుగురితో మనం సహజంగా మాట్లాడుకునే విషయాలతో పాటు మన దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ అలాగే మన సనాతన ధర్మం గురించి కానీ మాట్లాడండి. 10 మందితో మనం చర్చించుకున్నప్పుడే మనకున్న ఐడియాస్ కానీ మనకున్న అండర్స్టాండింగ్ కానీ పక్కన వాళ్ళతో చెక్ చేసుకోవటంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి 10 మందికి పనికొచ్చే ఒక ఒక ఐడియా థాట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. 10 మంది ఇట్లా ఒక చిన్న గ్రూప్ లాగా ఫామ్ చేసుకుని
అనిల్ గారు చెప్పండి. చిన్న చిన్న టిప్ అండి, మీరు చెప్పిన ఫ్రీ మనీ ఏదైతే చాలా మీరు డీటెయిల్ గా వివరించారు, ఐ మీన్ లైక్ మీరు ఫాలో అయ్యి చెప్పినట్టుగా ఉంది డెఫినెట్ గా. ఇది సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్దామని, కొన్ని కొన్ని కంపెనీస్ పర్టికులర్ గా యునైటెడ్ స్టేట్స్ లో అట్లాగా వాళ్ళు మీరు ఏదైతే డొనేషన్ చేస్తారో దానికి వాళ్ళు డొనేషన్స్ మ్యాచ్ చేస్తూ ఉంటారు కొన్ని ఆర్గనైజేషన్స్ లో.
అంటే
మీరు ఒక డొనేషన్ మ్యాచ్ అది కూడా మీకు ఫ్రీ మనీ ఒకటి, సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇచ్చేది డబుల్ అయిపోతుంది. సో మీరు $10 మీరు కనుక స్పెండ్ చేసినట్టయితే వాళ్ళు మ్యాచ్ చేస్తూ $10 ఇస్తారు. సో అది ఫ్రీ ప్లస్ డబుల్ బెనిఫిట్ మీకు.
మీరు పెట్టే
ఎఫర్ట్ కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ రిసిప్ట్ తీసుకుని మీ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం మాత్రమే. ఒక చిన్న పెయిన్ మనకి అది ఎందుకులే అని అనుకోకుండాను ఆ చిన్న ఎఫర్ట్ ఒక స్టెప్ మనం ముందు తీసుకుంటే ఆ మీ డొనేషన్ డబుల్ అయిపోతుంది అక్కడ.
అవునండి, మనం పెట్టే 50% అయితే మనకు అక్కడ ఎఫర్ట్ అండ్ మనీ 100% అవుతుంది.
అవును, మీరు 100 మీ 100 డబుల్ అవుతుంది, 200 అయిపోతుంది యాక్చువల్లీ కాదు.
థ్యాంక్ యూ అనిల్ గారు. ఇంకా మనకు సమయం లేదు కాబట్టి లాస్ట్ 5 మినిట్స్ లో ఈ షో మనం కంప్లీట్ చేద్దాము. సో ఇలా మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్న నాలెడ్జ్ లో 10 మందితో మాట్లాడుకోవటం, చర్చించుకోవటం, ఈ ఫ్రీ మనీ ఎలా డొనేట్ చేయాలో ఇది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం అని అనుకున్నాను. చివరిగా నేను రీసెర్చ్ చేసినటువంటి కొన్ని ధార్మిక సంస్థలు వాటికి మీరు డొనేషన్స్, ఎందుకంటే దానం దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి కొన్ని నాకు తెలిసిన ఆర్గనైజేషన్స్ కొన్ని నేను రీసెర్చ్ చేయడం జరిగింది, దాన్ని ప్రస్తుతించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా దీని తర్వాత టేక్అవేస్, మీరు నేను ఇప్పుడు ఏదైతే కార్యక్రమ ఆర్గనైజేషన్స్ చెప్తున్నానో మీరు కూడా ఒకసారి గూగుల్ చేసుకొని మీ థాట్ ప్రాసెస్ లో కనుక ఇవి ఉంటే కనుక డెఫినెట్ గా ఇవి డొనేట్ చేయండి. akshayapatra.org చాలా మందికి తెలిసే ఉంటుంది. akshayapatra.org చాలా ఒక 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా అట్టుకుంటా అక్షయ పాత్ర మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి చేస్తున్నారు. ఎన్నో లక్షల మందికి ప్రతిరోజు మిడ్ డే మీల్స్ స్కూల్లో జరిగే మిడ్ డే మీల్స్ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. akshayapatra.org ఈ వెబ్సైట్స్ అన్ని ఉన్నాయండి, మీరు ఒకసారి డెఫినెట్ గా మీరు చెక్ చేసుకోండి. ఇది అన్నదానం గురించి ఎవరన్నా చూస్తుంటే కనుక నిజంగా ఈ అన్నదానం కరెక్ట్ పర్సన్కి వెళ్తుందా లేదా అనే ఎవరికైనా డౌట్ ఉండి మీరు అన్నదానం చేయాలనుకుంటే akshaypatra.org అనే వెబ్సైట్ కంపల్సరీగా మీరు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అలాగే ఎవరన్నా కనుక మీకు శస్త్రచికిత్స అంటే కంటి పరీక్షలు మనకి శుక్లవాలు అంటారు కదా, చాలా మంది మీకు ఐడియా ఉండకపోవచ్చు, గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇది. ఒక పేద బుట్ట నెత్తిన పెట్టుకొని కూరగాయలు కానీ ఇట్లా పూలు కానీ పళ్ళు కానీ అమ్ముకునే వ్యక్తి ఒక ఆమె 3 సంవత్సరాల నుంచి ఒక కన్నికి శుక్లం వస్తే 1500 రూపాయలు, అంటే ఒక 4000 రూపాయలు అనుకోండి, 4000 నుంచి 5000 రూపాయలు అయ్యే కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకోవాలంటే 4000 రూపాయలు ఆమె దగ్గర ఆమె పోగు చేయాలంటే ఆ ఒక 20 రోజులు 30 రోజులు పట్టిద్ది. మళ్ళీ దాని తర్వాత 15 రోజులు నేను ఆపేసేయాలి, ఈ వ్యాపారం ఆపేసేయాలి, నా పిల్లలు కానీ నా మనవలు కానీ వాళ్ళ పిల్లల్లో చనిపోతే వాళ్ళ మనవల్ని కూడా ఈమె పెంచాల్సిన పరిస్థితి ఉంది. సో అలా 4000 రూపాయలకి వాళ్ళ దగ్గర లేక పరిస్థితి లేక ఆమె శుక్లం తీయించుకొని దాదాపు 3 సంవత్సరాలు అయ్యి ఒక కంటితోనే బతికిన కేసెస్ కూడా ఎన్నో తెలుసు. సో కాబట్టి అలా గనక శుక్లం గురించి మీరు చూస్తుంటే కనుక ఇట్లా శుక్లం ఆపరేషన్స్ చేయించాలంటే కనుక giftofvision.org అని ఉంది. అలాగే శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళకి సుమారు 15 బ్రాంచెస్ మనకి ఇండియాలో ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున చాలా నిస్వార్థమైన సేవ చేయడంలో శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళు పెట్టింది పేరు. శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళ మెయింటెనెన్స్ మీరు 100 రూపాయలు కనుక ఇస్తే కనుక 2-3 రూపాయలు కూడా ఉండదు వాళ్ళ మెయింటెనెన్స్ కాస్ట్. సో అలా చాలా మంచి ఆర్గనైజేషన్ శంకర ఐ ఫౌండేషన్. నేను ఇప్పుడు చెప్పే ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కదానికి నేను పర్సనల్ గా డొనేట్ చేసిన విషయాన్ని నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. తర్వాత సామ్వేల్ షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టారు. చాలా మందికి సామ్వేల్ షణ్ముఖ శర్మ గారు సుపరిచితమే. సామ్వేల్ షణ్ముఖ శర్మ గారు ఒక ఈ మ్యాగజైన్ ని స్టార్ట్ చేశారు. గత 4-5 సంవత్సరాలుగా ఈ మ్యాగజైన్ నడుస్తుంది. కేవలం 20 రూపాయలు ఒక మ్యాగజైన్, 240 రూపాయలతో మ్యాగజైన్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫిజికల్ అండ్ ఈ కాపీ ఏదైనా మనకు వస్తుంది. వాళ్ళు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు, గోశాలలు కానీ చిన్న దేవాలయాలను పరిశీలించడం కానీ ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మీరు ధార్మికంగా చూస్తుంటే కనుక ఋషిపీఠం ఋషి ruSHIPEETHAM.org ఈ ఋషిపీఠం కూడా మీరు తప్పనిసరిగా చూడొచ్చు. అలాగే మీరు మనకి విద్యాభారతి ఎవరైనా ఎడ్యుకేషన్ గురించి చూస్తుంటే కనుక విద్యాభారతి.net అది RSS అనుబంధ సంస్థ. మనకి కేరళలో వచ్చిన ఫ్లడ్స్ పరంగా కూడా మనం చూస్తే సేవాభారతి, విద్యాభారతి ఇట్లా RSS రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వారి అనుబంధ సంస్థ ఇది విద్యాభారతి.net. ఎన్నో కొన్ని లక్షల పిల్లల్ని ఉచితంగా చదివించిన వాళ్ళ స్కూల్స్ కానీ వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాలు కానీ అద్వితీయం, అనిర్వచనీయం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. 1977లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాభారతి.net ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్లడ్ డొనేషన్స్ అని కూడా చెప్పుకున్నాము. బ్లడ్ డొనేషన్స్ మీకు friendstosupport.org అనే ఒక వెబ్సైట్ ఉంది. ఫ్రెండ్స్ FRIENDS2 అండి అంకె నెంబర్ 2 support.org. దీంట్లో కనుక మీరు బ్లడ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఇవ్వాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బ్లడ్ డొనేషన్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేటాబేస్. సో మీరు దీంట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు నాకేం లేదు అని అన్నా కూడా మీరు బ్లడ్ అయినా డొనేట్ చేయొచ్చు. సో మన ఒంట్లో బ్లడ్ మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ 36 అవర్స్ ఆర్ 72 అవర్స్ లో కనుక మన బ్లడ్ ఆటోమేటిక్ గా రీప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ మనకి మన శరీరం ఉంది. కాబట్టి మీరు బ్లడ్ డొనేషన్ చేసుకోవాలంటే కనుక friendstosupport.org అనే వెబ్సైట్ చూడొచ్చు. అలాగే కనుక ఆల్వేస్ గో లోకల్, మీ దగ్గరలో ఉన్న గోశాలలు కానీ టెంపుల్ కానీ చిన్న టెంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న చిన్న టెంపుల్లో కానీ మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి. చిన్న టెంపుల్స్ లో చేస్తే మన ధర్మానికి అది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు ఒక మీరు 100 రూపాయలు డబ్బు ఇవ్వద్దు అని అనుకుంటే కనుక వస్తు రూపేణ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే. సో ఇలా చిన్న చిన్న దానాలు, చిన్న దానం పెద్ద దానం అనే విషయాలు ఏం లేవండి. మీకు తోచినంత నిస్వార్థంగా మీకు సంతోషంగా ఎంతవరకు మీకు సంతోషపడి మీరు దానం ఇస్తారని అనుకుంటారో అంతవరకు దానం చేయండి. సో ఇవి నా దగ్గర ఉన్న 4-5 ఆర్గనైజేషన్స్ పేర్లు. అలాగే మీకు మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మీకు తెలిసిన ఆర్గనైజేషన్స్, మీరు చేస్తున్న ఆర్గనైజేషన్స్ కూడా ఎప్పుడైనా సరే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని 10 మంది మీ మిత్రులతో కనుక షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా డొనేట్ చేసిన దాంట్లో మీకు కూడా ఎంతో కొంత భాగం అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతీయత మన బాధ్యత అనే షోలో మనం మాట్లాడుకునే అంశం దానం, దాని విశిష్టత పార్ట్ 1 పార్ట్ 2. సో పార్ట్ 2 అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ స్టేయింగ్ ట్యూన్. వచ్చే వారం మరొక టాపిక్తో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాము, కొంతమంది హోస్ట్ను కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ వారంలో. మీరు ఈ షోని కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు చేయాల్సిన ఏంటంటే mindmedia.com లో నా షో సంబంధించినటువంటి అన్ని ఆర్కైవ్స్ ఉన్నాయి, మీరు చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలాగే మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే కనుక contact@mindmedia.com అనే ఇమెయిల్ ఐడి కూడా మీరు భారతీయత మన బాధ్యత సబ్జెక్ట్ లైన్ లో పెట్టి నాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అగైన్ లిజనింగ్ టు భారతీయత మన బాధ్యత వాయిస్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం సరికొత్త టాపిక్తో సరికొత్త షోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై హింద్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం February 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: the views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.